పులియడని, బూచిగాడని, చిట్టిలింగడని, వత్సనాభి అని, అసుర పోతులరాజని, హనుమంతుగాడని పేర్లు పెట్టారట వాడికి. కుక్కలకు కూడా పేర్లు పెడతారట. ఎంత అందంగా రాశారు పద్యం. పులియడు, బూచిగాడు, అసురపోతుల రాజు, హనుమంతుగాడు. వరసగా ఒకడికి పులి అని పేరెట్టాడట, ఒకడికి బూచిగా అని పేరెట్టాడట. కుక్కలకు కాబట్టి బూచిగాడని పేరెడితే బాగుంటుంది. ఏమిటోటో విచిత్రంగా పెడతాడు. పోతురేడు, పోతురాజని, ఇలా ఏవో రకరకాల పేర్లు చక్కగా అంటే కుక్కలకు అలా పెట్టాలన్నమాట. పోతురాజని, అసుర పోతుల రాజని, హనుమంతుగాడని, ఏడుపు రాజని, ఇలాగ పోరిగాడని, ఐదారు పేర్లు కుక్కల పేర్లు ఇవి సమయం మనుషులకు పెట్టకూడదు. పోరిగాడు ఇవన్నీ కూడా కుక్కల పేర్లట. నేను చెప్పలే, అన్న అల్లసాని వారు మన చరిత్రలో రాశారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నేను ఆ పేరు పెట్టుకున్నాను, కుక్క పేరు నాకు ఎందుకు పెట్టాడు మా నాన్నని మీరేం బాధపడకండి. ఒక్కొక్కప్పుడు ఆ పేర్లు కూడా రాణించవచ్చు. ఏం చెబుతాం, పేర్లు ఏమున్నది. కాబట్టి మొత్తం మీద ఈ రకరకాలైనటువంటి పేర్లు కలిగినటువంటి కుక్కలు, ఒక్కొక్క కుక్క సింహాల్లో ఉన్నాయటువంటి బాబు, వేద పడితే జంతువులు చీల్చి చెండాడతాయి. ఇటువంటి వాటితో వేటకెళ్ళాడు. అద్భుతంగా వేట సాగింది. ఆ వేట అంతా ఆయన ఏకంగా తెగరాశాడు చెప్పుకుంటే మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మార్కండేయ పురాణం నా వల్ల కదవడం. ఈ వేటాడుతూ ఉండగా హఠాత్తుగా తుఫాను గాలి వీచింది, సుడిగాలి. భయంకరమైనటువంటి సుడిగాలి వచ్చింది. అందరూ భయపడిపోయారు. చెట్లు పుట్టలు కదిలిపోయాయి, కుక్కలు ఎగిరిపోయాయి, ఈయనెక్కిన గుర్రం కదిలిపోయింది. కూడా వచ్చినటువంటి వేటకి సాయం వచ్చినటువంటి వేటగాళ్ళు కానీ బోయవాళ్ళు కానీ ఏంట్రీ గాలి అనుకుంటున్నారట. ఆ గాలిలో రక్షించు రక్షించు అని ఒక అరుపు వినబడింది. ఎవరు ఎవరు అనేలోపు మెరుపు తీగలో ఉన్న ఒక సుందరి వణి పరిగి పరుగుని వచ్చింది. మహారాజా, మహారాజా, రక్షించండి. అబల, భయపడకు, నేను రాజుని, రక్షిస్తాను. ఏమొచ్చింది నీ కష్టం? ఈ గాలి ఏమిటి? నీ పరుగు ఏమిటి? ఈ కంగారు ఏమిటి? నీకెవరి వల్ల కష్టం వచ్చింది అంటే ఈ గాలికి ఒక కారణం ఉన్న చెబుతా విను. ముందు నువ్వు నన్ను రక్షిస్తానని, శరణని ఒకటి రెండుసార్లు చెప్పంటే అలాగే తథాస్తన్నాడు ఆయన. ఆవిడంది దుర్బలస్య బలం రాజాయన వినవే అంది. దుర్బలుడికి బలం రాజు. కాబట్టి నన్ను రక్షిస్తావంటే చేతిలో చేయేసి చెబుతాను, నిన్ను కాపాడతాను. ఏమిటి నీ కష్టం అనగా, నువ్వు మాట ఇచ్చేకప్పుడు చెబుతున్నాను, ఎందుకంటే రక్షిస్తానని చెప్పినంత తేలిక కాదు నన్ను రక్షించడం. నా కష్టం చెబుతా విను, ఈ గాలికి కారణం చెబుతా విను. నన్ను 3 రోజుల నుంచి 3 తాడి చెట్లు పొడుగున్న ఒక రాక్షసుడు తరుగుతున్నాడు. వాడు 3 తాడి చెట్లు అంత పొడుగున్నాడు. నీలాంటి వాడిని చేత్తో పట్టుకుని నోట్లో వేసుకుని మింగగలడు వాడు, అంత భయంకరుడు. వాడు నన్ను తరుగుతూ ఉంటే, వాడు పరిగెడుతూ ఉంటే వాడి శరీరం నుంచి వచ్చిన గాలి సుడిగాలింది ఆవిడ. అంటే వాడు ఎటువంటి వాడు, ఒకసారి ఆలోచించండి. ఆ రాక్షసుడు నన్ను తరుగుతున్నాడు కాబట్టే నువ్వు నన్ను నిజంగా రక్షిస్తావా అన్నాను. అనగా, ఇంతకీ ఎవడా రాక్షసుడు, నువ్వెవరు అని అడిగితే అప్పుడు ఆవిడ క్లుప్తంగా చెప్పింది. అవతల ప్రమాదం ముంచుకొస్తోంది, అయినా 2 ముక్కలు కట్టే కొట్టే తెచ్చానట్టుగా చెబుతాను. స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం, యక్షలోకం, గంధర్వలోకం, విద్యాధరలోకం ఇలాంటి కొన్ని ఉన్నాయి. అందులో గంధర్వలోకం ఒక గొప్ప లోకం. ఆ గంధర్వలోకంలో పశ్చిమ దిగ్భాగంలో ఉన్న ఒకనొక నగరాన్ని ఇందీవరక్షుడని పేరు కలిగిన ఒకనొక గంధర్వరాజు పరిపాలిస్తున్నాడు. ఆ ఇందీవరక్షుడనే గంధర్వరాజు గారి యొక్క కుమార్తెని నేను. ఆ ఇందీవరక్షుడి కూతుర్ని నా పేరు మనోరమ. నేను కూడా సామాన్య స్త్రీని కాదు, మానవ స్త్రీని కాదు, గంధర్వరాజు కూతుర్ని. మా నాన్న మహానుభావుడు. నా చిన్నప్పుడు మా నాన్నగారిని చూడడానికి వచ్చిన వాళ్ళు కాలు కింద పెట్టకుండా నన్ను ఎత్తుకుని ఆడించేవారు. మా నాన్నని నాన్న అని పిలవగానే తల్లి అని వెంటనే సభాభవనంలోంచి కూడా నా దగ్గరికి వచ్చేవాడు. అంతకారంగా పెరిగాను. అటువంటిది నా కర్మ కాలింది. మరి ఏమయ్యిందో తెలియదు. మా నాన్న కనబడడం మానేశాడు. మా రాజ్యం అంతా నాశనమైపోయింది. మా రాజ్యం దగ్గరకు ఒక రాక్షసుడు వచ్చి మొత్తం మా రాజ్యంలో ఉన్న గంధర్వులంతా మింగేశాడు. ఈ గంధర్వులంతా అమృతపానం చెయ్యని వాళ్ళు. అందుకే ఆ రాక్షసుడు నోట్లో పడి చచ్చిపోయారు. ఇప్పుడు ఒంటరి దాన్ని అయిపోయాను. నేను ఒకప్పుడు ఎన్నో విద్యలు నేర్చుకున్నాను. నా దగ్గర అస్త్రహృదయము అని ఒక విద్య ఉన్నది. ఈ అస్త్రహృదయం అనే విద్య ఒకప్పుడు మా నాన్నగారు నాకు నేర్పారు. ఈ అస్త్రహృదయం ఆడవాళ్ళకి పనిచేయదట. లేకపోతే అస్త్రం వేసి ఆవిడే చంపేయచ్చు రాక్షసుణ్ణి. ఇది ఆడవాళ్ళకి పనిచేయదు, మగవాళ్ళకి పనిచేస్తుంది. ఈ అస్త్రహృదయం అనే విద్య ఎటువంటిది అంటే, దానిలో కొన్ని మంత్రములు కనుక కంఠస్థం చేసి చదివితే మనం ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇలాంటి అస్త్రములను వెయ్యొచ్చు. అగ్నిమంత్రములు చదివితే బాణం కాస్త అగ్నిజ్వాలలతో అగ్నేయాస్త్రం అవుతుంది. వారుణ మంత్రములు చదివితే వర్షం కురుస్తుంది, ఒక బాణం. బ్రహ్మాస్త్ర మంత్రం చదివితే బాణం బ్రహ్మాస్త్రంగా మరి అవతల వాడిని నాశనం చేస్తుంది. ఇలా అస్త్రములతో కూడిన విద్య కనుక దానికి అస్త్ర హృదయమని పేరు. ఆ విద్య ఒకప్పుడు మా తండ్రి గారు నాకు ఇచ్చాడు. ఆ విద్య నా దగ్గరుండి కూడా స్త్రీని అవ్వటం వల్ల రాక్షసుని నేను చేయలేకపోతున్నాను. ఇది స్త్రీలకు పనికిరాదు. నువ్వు దయతో ఆ విద్యని నా దగ్గర నుంచి సేకరించు. నువ్వు అడగచ్చు ఆడవాడి దగ్గర విద్య నేర్చుకొచ్చానని. వారి పిచ్చాడు అవతలు వచ్చేవాడు రాక్షసుడు, వాడిని మామూలుగా చంపలేము, అస్త్రాలతోటే చంపగలం. అస్త్ర హృదయం నా దగ్గర ఉంది, నాకు పనికిరాదు, నీ దగ్గర ఉంటే నువ్వు చంపుతావు, కాబట్టి మారు మాట్లాడకుండా పుచ్చుకో అని అతనికి బలాత్కారం చేసి అస్త్ర హృదయం నేర్పి ఇప్పుడు చెబుతున్నా. నాకు ఇద్దరు చెలికెత్తులు ఉన్నారు. ఆ చెలికెత్తుల్లో ఒక దాని పేరు కళావతి, ఇంకో దాని పేరు విభావరి. అందులో మందాధరుడు అని పేరు కలిగిన ఒకనొక విద్యాధరుడి కూతురేమో విభావరి, పారుడనే ఒక బ్రహ్మర్షి యొక్క కూతురు కళావతి. ఈ ఇద్దరు నా స్నేహితురాళ్ళు. నేను కళావతితో విభావరితో కలిసి ఈ హిమాలయ పర్వతాల్లో సరదాగా తిరుగుతూ ఉండేదాన్ని. మా నాన్నగారు గంధర్వరాజు అవడం వల్ల మాకేం భయం లేదు. నాకు ఈ రాక్షస బాధ రావడానికి మూల కారణం నేను చేసిన పాపం. చెప్పినా పోతుంది కనుక, చేసిన పాపం చెబితే పోతుంది అంటారు కాబట్టి చెబుతున్నాను. ఒకరోజున నేను నా చెలికత్తెలైన కళావతితో విభావరితో ఈ హిమాలయాల్లో సరదాగా తిరుగుతూ ఇక్కడున్న పువ్వులు కోసుకుంటూ ఆటలాడుకుంటూ ఓహోహో అందాలు చిందులయ్యే ఈ భూలోకం ఎంత బాగుంది అనుకుంటూ ఓ చోటకు వచ్చాను. అక్కడంతా మంచు, తెల్లని మంచు. ఆ మంచు దగ్గర ఒక కొద్దిగా కదులుతున్న బొమ్మ ఒకటి కనపడింది. ఇదేమిట్రా మంచు దగ్గర బొమ్మ ఏమిటి అనుకున్నాను. తీరా చూస్తే అది బొమ్మ కాదు, ఒక ముసలాయన తపస్సు చేసుకుంటున్నాడు. బాగా ముసలాడిపోవటం వల్ల ఏమైపోయింది, జుట్టంతా తెల్లబడిపోయి మొహం మీద పడుతోంది, గడ్డం బాగా పెరిగిపోయింది, అది తెల్లబడిపోయింది, ఆయన చర్మం మొత్తం ఇలా వేళ్లాడిపోయింది. కాబట్టి చర్మం ఏమో దూదిలో ఉంది. ఈ తెల్లని వెంట్రుకలు, తల వెంట్రుకలు, గడ్డం వెంట్రుకలు ఒంటిని కప్పేసాయి. దానివల్ల చూడడానికి ఆయన ఎలా ఉన్నాడనమాట, పక్కన తెల్లని మంచు, ఈ తెల్లని గడ్డంతో ఉన్న ఈయన ఒకే రకంగా ఉన్నాడు. ఈయనతో మంచు బొమ్మలో ఉన్నట్ట. కాకపోతే మధ్య మధ్యలో ఊపిరి వదులుతున్నాడు కనుక ఆ ఊపిరి వల్ల మీసాలు అవి కదులుతున్నాయి, దాంతో కొంచెం ఇతరులో ప్రాణం ఉందని అర్థమైంది. అప్పుడు మేము కొంచెం దగ్గరకు వచ్చి చూసాం, ఆయన ప్రపంచంతో సంబంధం లేకుండా అంత ముసలి ఒగ్గైపోయినా ఆ తెల్ల మీసం తెల్లగడ్డం కలిగిన ఆయన కళ్ళు మూసుకొని జపం చేసుకుంటున్నాడు. నేను ఆశ్చర్యపోయాను, వీడు మనిషేనా, మరీ బొత్తిగా శరీరం ఇలా ఉందేమిటి, కళ్ళేవి, కళ్ళు కూడా కనపట్టలేదు పూర్తిగా, ఈ జుట్టు పడిపోయింది, లోతు గడిపోయే ముసలాడవడం వల్ల, నోరేది, చెవులేవి, ముక్కులేవి, బొత్తిగా తెల్ల వెంట్రుకలు, ఏదో ఊపిరి తప్పేమీ లేదు, భలే ఈ ముక్కు ఎక్కడుందో సరి చూస్తాను అని ఆ జుట్టు పక్కకి తీసి ఆ ముక్కుల్లో గట్టిగా పట్టుకుని పైకి లాగింది. అప్పుడు కొద్దిగా నోరు కదిలింది, పోనీ అప్పుడైనా ముక్కు వదిలేచ్చుగా, ఇదేదో నోరులో కనపడుతుంది అని వేళ్ళు ఎట్టి గట్టిగా ఇలా లాగింది. ఆ లాగడంలో పాపం ముసలాడి మొత్తం పళ్ళు ఊడిపోయి నోట్లోంచి నెత్తులు వచ్చేసింది. టక్కున కళ్ళు విప్పాడు ఆయన, ఇంతింత కళ్ళు అయిపోయాడు పాపం. అంత కఠోర తపస్సుతో ఉన్న ఋషి శరీరం ఎప్పుడైతే కురిసించిపోతుందో ఈ బాధకి మెలకు వచ్చింది. మామూలుగా అయితే ఆయన ఎవరు బయటికి తీసుకురారు, ఆ సమాధిలో ఉన్నాడు. ఈవిడ బలాత్కారంగా గాయపరిచి ఆయన తపస్సుకి భంగం కలిగించింది. దాంతో ఆయన ఊడిపోయిన పళ్ళు, లోపల రెండున్న పళ్ళుతో ఇలా పటపట కొరికి కళ్ళు ఇలా చికిలించి, నీరసంతో ఏళ్ల తరబడి తపస్సు చేస్తున్నాను, ఇంకొక 2 ఏళ్ళు తపస్సు చేస్తే నా తపస్సు సిద్ధించేది, ఇప్పటికి 5698 ఏళ్ళుగా తపస్సు చేస్తున్నాను, 2 ఏళ్ల తపస్సుతో తపస్సు పూర్తి మోక్షానికి పొందుతాననుకున్న సమయానికి దౌర్భాగ్యాల నా తపస్సంతా పాడు చేసి సమాధి భగ్నం చేసావు, ఇప్పుడు మళ్ళీ సమాధిలోకి అంతలా వెళ్ళలేను, ఏమొచ్చింది నీకు, హాయిగా ఆడుకోక, నీలాంటి స్త్రీ పురుషులంతా మూలకు పోయి పాటలు పాడుకోక, తపస్సు చేసుకునే వాడు మీద పడతారా అని ఆ బాధ తట్టుకోలేక, తపస్సు పాడైంది, ఆరోగ్యం పాడైంది కదా, అందుకని నిన్ను రాక్షసుడు తరుగుతూ ఉంటే గిజగిజలాడి ప్రాణభయంతో అటు ఇటు పరిగెత్తు పో అని శపించాడు. ఆ శపించినప్పుడైనా తిన్నగా ఉండొచ్చు కదా, ఈ పక్కనున్న చెలికెత్తులు కొళ్ళు మండిపోయి, నువ్వు ముసలాడివా లేకపోతే పొడిచాడివా, అసలు తపస్సు చేసేవాడివా, తపస్సు చేసేవాడు కోపం ఏమిట్రా, దౌర్భాగ్యుడా, ఇంద్రియ నిగ్రహం లేనివాడా అని కర్రొచ్చు కొట్టడానికి మీదకెళ్ళారు ఈ అమ్మాయిని తిడతావానని. దాంతో ఆయన కోపం వచ్చి, మీ ఇద్దరికి రాజయక్ష్మ రోగం వచ్చుగాక అన్నాడు. దాంతో వాళ్ళిద్దరూ కక్కు కక్కును దక్కుంటూ క్షయగ్రస్తులంటారైపోయారు. రాజయక్ష్మము అంటే తీవ్రమైన క్షయరోగం. ఆ క్షయరోగం వచ్చి ఇద్దరు కొండగోలో పడిపోయారట, ఇక లేవట్లా.
క్షయ ఒక స్థాయి దాటితే ఇంక కదలలేరండి. వాడిద్దరు ఆయన దగ్గుకుంటూ ఆస్మా వచ్చేసి పేషెంట్లే అందులో పడి ఉన్నారు, కదలకుండా అయిపోయారు. ఆ విధంగా నా చెలికత్రేమో హిమాలయ గుహల్లో ఉన్నారు. ఆయన పెట్టిన శాపం వల్ల రాక్షసుడు నన్ను తరిమాడు. అప్పుడు నేను మెల్లిగా కాళ్ళు పట్టుకుని ఏడిస్తే ఆయన, నువ్వు అలాగా 9 రోజులు ఒక రాక్షసుడి చేత పీడింపబడతావు, 9వ రోజు ఒక మహానుభావుడు నిన్ను రక్షిస్తాడు, ఆ రక్షించిన వాడే నీ భర్త అని ఆయన చెప్పాడు. ఆ ఆనందంతో కొంతలో కొంత కష్టంలో సుఖం కదా, ఎందుకని కాబోయే భర్త రక్షిస్తే మరీ మంచిది కదా అనుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది రాక్షసుడు తరివితే ఎంత భయంకరంగా ఉంటుందో. నన్ను 9 రోజుల నుంచి అతి భయంకరుడైన రాక్షసుడు 3 తాడిచెట్ల పొడుగున్నవాడు తరుముతున్నాడు. ఓరి వీడు దుంపదగ వాడు ఎలా ఉంటాడంటే 3 తాడిచెట్ల పొడుగు బోడిగుండుతో ఉంటాడు. చెవుల్లోంచి ఇలా జుట్టు వస్తుందిట. అదేంటో కర్మ ఏంటో, చెవుల్లోంచి వెంట్రుకలు వచ్చేస్తాయి కొంతమందికి. వాడికి చెవుల్లో తాడిచెట్లు మొలిచినట్టు ఉంటాయి, ఎంతంత చెవులు, పెద్ద పెద్ద కోరలు. ఇంకా బండి కందిన ఛాయ, బండి కందిన అంటే తెలుసు కదా, పూర్వం ఎడ్ల బండికి చక్రాలు తిరగడానికి అందులో ఒక రకం నూనె వేస్తారు, నల్లగా గొడ్డోటి చుట్టి ఆ నార చుట్టి దాని మీద నూనె వేస్తే కొంతసేపటికి ఏమవుతుంది, ఆ నూనె నల్లగా అయిపోతుంది, మసి. ఆ నూనె చూసారు ఎప్పుడన్నా, ఈ బండి చక్రాల నుంచి వచ్చే నూనె. ఆ కందిన ఎలా ఉందో అలా ఉన్నట్టు వాడు, అంత నల్లగా ఉన్నాడు, ఆయిల్ లాగా, క్రూడ్ ఆయిల్ లాగా, అంత భయంకరమైన రంగులో ఉన్నాడు, ఎంతంత కోరలతో ఉన్నాడు, బాన కడుపుతో ఉన్నాడు. వాడి ఆకలి సామాన్యం కాదు, నన్ను తరుముతూ దారిలో కనిపించిన అడవి పందులు చేత్తో ఎత్తుకుని నోట్లో వేసుకుంటున్నట్ట. వేరుశనగ గుళ్ళు ఎలా నవ్వులుతామో అలాగా పందులు, ఏనుగులు, అడవి పందులు, ఏనుగుల్ని, సింహాలను కూడా మింగేస్తున్నాడు వీడు. ఓరి బాబు, వాడిని గురించి వర్ణించడం చాలా కష్టం. వాడు పూర్వకాలంలో పురాణాలలో చెప్పబడిన కబంధుడు లాంటి వాడు, కుంభకర్ణుడు లాంటి వాడు, భయంకర బకాసురుడు లాంటి వాడు. వాడు నా వెంటబడుతున్నాడు, రక్షించనేలోపే దూరంగా పరిగెత్తుకుంటూ వస్తున్న రాక్షసుడు కనబడ్డాడు. వాడు పరిగెత్తడం కూడా కదటండి, అది వాడు కాలు తీసుకాలేస్తుంటే అంత పొడుగు ఉండడం వల్ల ఆ మొత్తం దద్దరిల్లిపోతుంది, అది పరుగులో ఉందన్నమాట. కొందరు నడిస్తే పరుగులో ఉంటుంది, కొందరు పరిగెట్టినా నడకలా ఉండదు, వాడి నడకే పరుగులో ఉంది. అలా పరుగు పరుగులు వస్తున్నట్టు వాడు. వాడి చేతిలో సోలం, పెద్ద పెద్ద ఏనుగుల పేగులు, మనుషుల పేగులు, తల చుట్టూ బోడి తల మీద చుట్టుకున్నట్ట. తలకాయకి రిబ్బన్ చుట్టుకుంటారు చూసారా రౌడీగళ్ళు, అలా వాడు తల చుట్టూ బోడిగుండు చుట్టూ పేగులు చుట్టుకున్నట్టు వాడు. బహుశా ఈ వర్ణన చదివి ఎప్పుడు పూర్వకాలంలో ఓ బోడిగుండు విలన్ని వాడిని ఎత్తుకో రిబ్బన్ని చుట్టేవారు మన వాళ్ళు. ఇప్పుడు అంతా రౌడీలే, ప్రత్యేకంగా మనం చెప్పేది ఉంది కానండి. ఏమిటో పూర్వం ప్రత్యేకంగా రౌడీ అనగా వాడికి ఒక ప్రత్యేక డ్రెస్సు. దొంగాడంటే గళ్ళలుంగి, పప్పవాడు ఎలా ఉంటాడా, దొంగాడు మన పక్కన పెట్టాడు, వాడు టిప్ టాప్గా ప్యాంటు షర్టు వేసుకుని పక్కన ఏసీలో ప్రయాణం చేస్తాడు. సమయం చేస్తే నీ కేసు వస్తాడు, ఇంక అక్కడ ఆ కేసు అంతే. వాడు అలా భయంకరాకారంతో వస్తూ ఉంటే ఈ పక్కన ఉన్నటువంటి వేటగాళ్ళు వాళ్ళు పారిపోవడం మొదలెట్టారట. అప్పుడు పక్కపక్కన వాడు సరోజి, ఒరే పిచ్చాడల్లారా, పారిపోతే ప్రాణాలు నిలబడతాయిరా, ధైర్యంతో పోరాడండి. మనిషి ఎప్పుడు పిరికితనంతో ఉండకూడదు, పిరికితనంతో ఉన్నవాడు అనుక్షణం చస్తాడు, ధైర్యవంతుడు ఒక్కసారి చస్తాడు. చావు అంటూ వస్తే అది ఎక్కడున్నా వస్తుంది. అజ్ఞానంతో భయపడకండి, అన్నిటికీ భయపడేవాడు వాళ్ళకి ఏం సుఖం లేదంటే అమ్మో భయం, అమ్మో భయం. ఏమిటి భయం నీ మొహం, నువ్వు భయంతో ఉంటే మృత్యువు నిన్ను వరించకుండా ఉంటుందా, మృత్యువు వస్తే నువ్వు ఎక్కడన్నా దాక్కుంటే మాత్రం బ్రతుకుతావా, కాబట్టి అజ్ఞానం విడిచిపెట్టండి అని ధైర్యం చెప్పి ఘోర యుద్ధం చేశాడు. కాకపోతే వాడు రాక్షసుడు కదా, శరీరం పెద్దది కనుక వాడు చెయ్యి చాచి పట్టుకోవడానికి వచ్చినప్పుడు గుర్రాన్ని అటు ఇటు తోలి దొరకకుండా వాడిని కొంచెం కొంచెం గాయపరిచేవాట. హఠాత్తుగా వాడు గుర్రం వెనక భాగంలో పట్టుకుపోయాడు, గుర్రం తోక వాడికి చిక్కింది. తోక చిక్కితే ఏమవుతుంది, గుర్రంతో పాటు వీడి ఎత్తి నోట్లో వేసుకుంటాడు. ఆ సమయంలో సరోచి మంచి పదునైన కత్తితో ఆ గుర్రమును పట్టుకున్న వాడు 5 వేళ్ళు నరికేశాట. ఆ వేళ్ళు తెక్కింద పడగానే వాడు కొంచెం బాధపడ్డాడు. ఆ తర్వాత ఒక చెట్టుని పీకెట్ట, చెట్టు పీకి మీద వేసాడంటే ప్రమాదం కనుక వాడు చెట్టుని పట్టుకుని పీకేటప్పుడల్లా వేళ్ల మీద చేతుల మీద బాణములు, కఠినమైన బాణాలు కొట్టి వాడు చెట్టు పీకకుండా చేశాడు. వాడు రాళ్ళు విసిరితే బాణాలతో రాళ్ళు భగ్నం చేశాడు. ఘోర యుద్ధం సాగింది. అప్పుడు ఆయన ఈ బాణాలతో వీడు చావడు, వీడి ఇంత కళేబరం ఉంది, ఇనప బాణాలు కూడా వాడు ఏం చేయలేకపోతున్నాయి అనుకుని మనోరమ ఇచ్చిన అస్త్ర హృదయం తలుచుకున్నాడు. ఓ బాణం తీశాడు, అగ్నిమంత్రం చదివాడు, అగ్నిజ్వాలతో కూడిన ఆగ్నేయాస్త్రం వేశాడు. ఆగ్నేయాస్త్రమున అతడేసిన సముద్రజ్వాలిక మాలికోద్విగ్నం వయ్యన భంబు. ఈ ఆగ్నేయాస్త్రం మంత్రం చదివి వెయ్యగానే ఒక బాణం భగ భగ మండుతున్న అగ్నిజ్వాలలతో ఆకాశమంతా మంటలు మండుతూ ఉండగా ఆకాశాన్ని తన కాంతులతో వెలిగిస్తూ ఈ రాక్షసుడి మీద గడిపోయింది. ఈ అస్త్రం నుంచి వచ్చిన అగ్నిజ్వాలలతో హిమాలయ పర్వతం అంతా మండిపోతున్నట్టు కనపడిందిట, అంత వెలుతురుతో ఉందన్నమాట. అన్ని మంటలతో ఉన్నది ఆ అస్త్రం. ఇలా మంటలు మండుతున్న ఆగ్నేయాస్త్రం వెళ్ళింది, ఈ రాక్షసుడి శరీరం పూర్తిగా చుట్టుముట్టేసింది, వాడి శరీరాన్ని చొర్ర 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 కాల్చి బూడిద చేసి పారేసింది. నిమిషంలో అంతరాక్షసుడు కాలి బూడిదైపోయాడు. ఒక్క దెబ్బ ఎండిపోయిన చెట్టు కాలిపోయినట్టుగా కాలిపోయాడు వాడు. ఈ విధంగా ఆగ్నేయాస్త్రంతో వాడు కాలి బూడిదైపోగానే, చూసావా మనోరమ, నువ్విచ్చిన అస్త్ర హృదయంతో వాడిని సంహరించాను అనబోతూ ఉండగా అప్పుడు తమాషా జరిగిందిట. ఆ రాక్షసుడు కాలి బూడిదే కింద పడ్డాడో లేదో, ఆ బూడిదలోంచి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి బయటకు వచ్చాడు. ధగధికన్ని దేహ రుచి నిగన్ని వెండ్రుకలు, వాడి శరీరం ఎలా ఉంది, బంగారంలో వెలిగిపోతుంది, పుటం పెట్టిన బంగారం లాంటి రంగుతో ఉన్నాడు ఆ పుట్టినవాడు. నల్లని ఒత్తైన జుట్టు ఉంది, మంచి కళ్ళు ఉన్నాయి, ఆ కంటి మీద రెప్పపాటు లేదు, వాడి చేతిలో రకరకాల ఆయుధాలు ఉన్నాయి, మంచి కిరీటం ఉన్నది, హారాలు ఉన్నాయి, కంకణాలు ఉన్నాయి, కాళ్ళకేమో గండపిండేరాలు ఉన్నాయి. ఆ శరీరం విడిచిపెట్టి రాక్షస శరీరం ఒక దివ్య శరీరం ధరించి ఆకాశంలో నిలబడ్డాడు. ఆకాశంలో నిలబడి, నాయన నీకు శుభం కలుగ్గాక, భయంకర రాక్షస రూపంతో నానాయాతన పడిపోతున్న గంధర్వుణ్ణి నేను, నన్ను శాప విముక్తుడి చేశావు, నీ ఆగ్నేయాస్త్రం వల్ల కాలి బూడిదైపోగానే నాకు శాప విముక్తి అయింది, అసలు రూపం వచ్చింది అనగానే కింద ఉన్న అమ్మాయి నాన్న అందిట. అప్పుడు అర్థమైంది ఆ ఎదురుగుండా ఉన్న రాక్షసుడే ఈ అమ్మాయి తండ్రిని. అంటే ఇంతకాలం రాక్షస రూపంలో ఉన్నది ఈ మనోరమ తండ్రి, ఈయన తెల్లబోయాడు. ఆయన మీ నాన్న అంటే అవును నాయన, ఆమె నా కూతురు అనగానే ముందు కిందకి దిగిరండి అన్నట. దిగొస్తున్నాను నాయన, నేను ఒక గంధర్వుణ్ణి, ఈ అమ్మాయి నా కూతురు, మీ అమ్మ వరూధిని, నాకు వరుసకి చెల్లెలవుతుంది, ఎందుకంటే సముద్రుడు నాకు సోదరుడు వరుసకి, సముద్రంలోంచి పుట్టింది ఆవిడ వరూధిని, కాబట్టి సముద్రుడికి కూతురు కదా, అప్సరస కదా, కాబట్టి ఒక రకంగా చూస్తే నువ్వు నాకు మేనల్లుడివి, ఆ రకంగా కూడా నా కూతురికి భర్తవి, మేనల్లుడివి, ఇప్పుడు అల్లుడివి. ఎందుకంటే మేనల్లుడు అల్లుడైతే కొన్ని గిల్లుడు తగ్గుతాయి, ఇబ్బంది ఉండదు సొంతవాడు కనుక. అనగానే ఈయన తెల్లబోయి, అసలు ఎవరు మీరు, మీ పూర్తి చరిత్ర చెప్పండి, ఈ భయంకర రూపం ఏమిటంటే ఏం చెప్పండి ఆయన, నాదొక విషాద కాథ, నేను గంధర్వరాజుని, నాకు ఒక భార్య, ఇదిగో ఈ కూతురు, ఒక్కతే కూతురు, నేను నా కూతుర్ని గారంగా పెంచాను, భార్య అంటే చాలా ఇష్టం, గంధర్వ సామ్రాజుని సమ్రాట్టుని గనక ఎంతోమంది ప్రజలు నన్ను గౌరవించేవారు, నాకు ఆయుర్వేదం అంటే చాలా ఇష్టం, మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నాను నేను. నేను మామూలు వేదం కదా, ఆయుర్వేదం అంటే ఏమిటి, ముసలాండి కూడా బాగు చేసేటటువంటి గొప్ప వైద్య గ్రంథం అది, ఎవరు చెబుతారా ఈ వైద్యం అని వెతుకుతూ ఉంటే ఒకనాడు హిమాలయ పర్వతాల్లో ఒక మహాత్ముడు కనబడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను. కల్లడుల్లో ఒక యశఃపురంధ్రి జగతిన్ గంధర్వ వంశంబునన్ నలనాభాహ్వయుడే తదీయతనయుండన్ బ్రహ్మమిత్రుడు శిష్యులకు కంటను వత్తిబెట్టుకొని ఆయుర్వేదమోరంత ప్రొద్దుల చెప్పన్ విలుచుండి మానసమునందున్ తజ్జిగృక్షారతిన్. గంధర్వలోకంలో నలనాభుడు అనే మహారాజు ఉన్నాడు, ఆ నలనాభ మహారాజు కొడుకుని నేను. అంత నలనాభుడి కొడుకుని గంధర్వరాజునయ్యుండి కూడా ఆయుర్వేదం నేర్చుకోవాలనే కోరికతో ఒకనాడు హిమాలయాల్లో తిరిగాను. ఆ హిమాలయాల్లో బ్రహ్మమిత్రుడని పేరు కలిగిన ఒక బ్రహ్మర్షి కనబడ్డాడు. ఆయన బ్రహ్మర్షి మామూలు ఋషి కూడా కాదు, ఆయనకి ఇటు ఆయుర్వేదం వచ్చు, అష్టాంగవే యోగం వచ్చు, సమస్త విద్యులు వచ్చు. ఆయన హిమాలయాల్లో ఒక గురుకులం పెట్టాడ, ఆ గురుకులంలో శిష్యుల్ని చేర్చాడు. ఒకళ్ళిద్దరు కాదు, గట్టి శిష్యులు, అందులో భరద్వాజుడని ముడి కూడా ఉన్నాడు, వాల్మీకి మహర్షి శిష్యుడు భరద్వాజుడు, ఇలాంటి హేమహేమీలు ఉన్నారట. వాళ్ళందరినీ ఆశ్రమంలో కూర్చోబెట్టి వారందరికీ శ్రద్ధగా ఆయుర్వేదం నేర్పేవాడు. ఆయుర్వేదం అంటే వేదము తర్వాత వేదం, మనకు అనారోగ్యం తొలగిస్తుంది, ముసలితనంలో వచ్చే అనేక బాధల్ని తొలగిస్తుంది, అపూర్వమైనది, దాన్ని కొంచెం నిష్టతో నేర్చుకోవాలండి. ఆయుర్వేదం కూడా వేదంలాగా పూర్వకాలంలో నియమములతో నేర్చుకునేవారు, ఎలా పడితే అలా నేర్చుకునేవారు కాదు. అలా కంట్లో ఒత్తేసుకుని తాను నియమనిష్టలతో ఉంటూ శిష్యులకు నియమనిష్టలు నేర్పిస్తూ ఆయుర్వేదం చెబుతున్న బ్రహ్మమిత్రుని చూశాను. ఆయేసర మధ్య ఆయుర్వేదం నేర్పడానికి ఈయనే సరైన వాడు అనిపించింది దీనికి. వెంటనే ఈయన ఏం చేశాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. పైగా ఆ సమయంలో విమానంలో ఉన్నాళ్ళండి, గంధర్వరాజు కాబట్టి ఆకాశంలో విమానంలో వచ్చాడు,
ఈయన కింద ఆశ్రమంలో ఉన్నాడు, విమానం పైనాపి టక్కన విమానం నుంచి కిందకి దిగాడు. విమానంలోంచి దిగుతున్నవాడు చూశాడు, ఓహో వీడెవడో గంధర్వుడని అర్థమైపోయింది దానికి. ఇంకో చిన్న పొరపాటు చేశాడు ఈయన, గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు తాంబూలం వేసుకోకూడదు. మన నోట్లో తమలపాకులు నవ్వుతూ గురుగారే మంత్రం ఇస్తారా అంటే మంత్రం కాదు, మూతి మీద ఒకటి రెండు తంత్రాలు ఇస్తాడు వాడు. కాబట్టి గురువుల దగ్గరికి ఎంత నియమంతో వెళ్ళాలండి, మంత్రం కావాలంటే ఇది వెళ్ళకూడదు, ఫోన్లో చెప్పకూడదా అని ఒక ఆవిడ, మంత్రం అంటే ఫోన్లో చెప్పేయాలట, వాట్సాప్లో చెప్పాలట. ఏమిటిది మంత్రం అంటే అంతలోకు? ఎంతో వినయముతో గురువుని సేవించి గురు శుశ్రూష చేసి నేర్చుకోవలసిన మంత్రములు, గురువు పాదాలు పెట్టుకోవలసిన మంత్రములు ఫోనుల్లో చెప్పిన ఒకడు, మధ్యాహ్నం 12 భోజనం చేసి వచ్చి ఒకడు, భోజనం చేసి గురువుగారు చెప్పి భోజనం చేసి వాడు పుచ్చుకొని ఇలా చేస్తే లాభం లేదు. దానికి నియమం ఉన్నది, ఒక విధానం ఉన్నది, గురువులు ఎలా చెప్తే అలా చేయాలి, గురువు అత్యంత కర్తవ్యం. కాబట్టి ఎప్పుడూ కూడా మనకి విద్య కావలసి వచ్చినప్పుడు తాంబూలాలు వేసుకోకూడదు, కొంచెం తాంబూలం నవ్వులుకుంటూ. ఈయనకి నిజంగా విద్య మీద శ్రద్ధ ఉంది కనుక వినయంగా బ్రహ్మమిత్రుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. నమస్కారం చేసి బాబు గురువుగారు అన్నట్ట, గురువుగారు యగాదిగా చూశాడు. నేను నీకు ఎప్పుడు గురువునిరా, నువ్వు నాకు ఎప్పుడు శిష్యుడు నాయన అన్నాడు. తాంబూలం వేసుకునేవాళ్ళు అంటే ఆయనకు మంటండు అయి. భోగలాలసులు ఎవరైనా కనపడితే మాత్రం వెనక ముందు చూడ ఆయన, అందుకే నువ్వెవడమన్నాడు. అయ్యా నలనాభుడని పేరు కలిగిన ఒక గంధర్వరాజు ఉన్నాడు, ఆయన కొడుకుని, నేను కూడా పశ్చిమ దిగ్భాగంలో ఉన్న గంధర్వరాజ్యానికి రాజుని. గంధర్వరాజ్యం చాలా పెద్దది, దాన్ని 4 భాగాలు చేశారు. తూర్పు దిక్కుకు ఒకడు, పడమర దిక్కుకు ఒకడు, దక్షిణానికి ఒకడు, ఉత్తరానికి ఒకడు తప్పని పరిపాలిస్తారు. ఈయన పశ్చిమ దిక్కుని పరిపాలించేవాట. అటువంటి వాణ్ణండి, ఇందీవరాక్షుడు అంటారు నన్ను. నాకు ఆయుర్వేదం అంటే చాలా ఇష్టం, దయతోటి నాకు ఆయుర్వేద విద్య నేర్పండి అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. మరి ఆయన ఏమన్నాడో తెలియాలిగా, రేపు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.